విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
రెండవ రోజు కార్యక్రమంలో గడువు పెట్టేశాం. అప్పుడే సాక్షాత్తు కూర్మావతారం ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు మహర్షులకు దివ్యమైనటువంటి విశేషాలు తెలియజేస్తున్నాడు. వాటినే సౌనకాది మహర్షులకు రోమహర్షణ మహర్షి నైమిషారణ్యంలో వివరిస్తున్నాడు. అందులో భాగంగా కూర్మస్వరూపుడైన విష్ణు అన్నాడు, పూర్వజన్మలో ఇంద్రజుమ్మురుడని ఒక మహారాజు ఉండేవాడు, పరమేశ్వరాదుల శక్తులన్నీ అతనిలో ఉన్నాయట. అసలు మహారాజు అంటే విష్ణువు శిష్యరూపుడు. శివుడు, బ్రహ్మ, విష్ణువు ఏ ఏ శక్తులు కలిగి ఉంటారో ఆ శక్తులన్నీ ఇంద్రజుమ్ర మహారాజులో కూడా ఉండేవి. ఆ ఇంద్రజుమ్రుడు కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ముఖం ద్వారా ఈ పురాణ సంహితని విన్నాడు, ఈ కూర్మ పురాణాన్ని విన్నాడు. ఆ తరువాత మునీశ్వరులు, బ్రహ్మ, నారదాదులు మళ్ళీ ఆ కూర్మ పురాణం కూర్మావతారంలో ఉన్న విష్ణువు ద్వారా విన్నారు. ఈ విశేషాన్ని శ్రీ మహావిష్ణువు ఋషులకు చెబుతూ, ఋషులారా, మొట్టమొదటిసారి నేను ఇంద్రజుమ్మురుడికి చెప్పినటువంటి దివ్య రహస్యాలు మీకు చెబుతున్నాను, వినండి. ఇంద్రజుమ్ర మహారాజు ఒకప్పుడు చరాచర జగత్తంతా ప్రళయకాలంలో ఉన్నప్పుడు నీరు తప్ప ఏం లేదు, ఈ సృష్టిలో భూమి లేదు, ఆకాశంలో నక్షత్రాదులు లేవు, సూర్యచంద్రాదులు లేరు, ఎటు చూచినా కటిక చీకటి తమస్సు అన్నారు దాని, ఘోరమైన తమస్సు, ఏమీ కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకట్లో ఇంద్రజమున మహారాజు గారు కొట్టుబిట్టాడుతున్నట్ట. ఇంతలో ఆయనకు ఆకాశంలో ఒక మెరుపు తీగలాంటి కాంతి కనపడింది. ఆ కాంతికేసి నమస్కరించి, ఈ అత్యద్భుతమైన కాంతి స్వరూపుడెవరో ఆయనే నాకు ఈ కటిక చీకట్లో దిక్కు అని శరణు వేడంట. భక్తి శ్రద్ధలతో నువ్వే దిక్కు అని ఎవరు కోరతారో వారి కోరికలు తీరుస్తాడు. మనకి భక్తిలో రవ్వంత తేడా వస్తుంది కాబట్టి కోరికల్లో తీర్చుకోలేకపోతున్నాం. అసలు విశ్వాసానికి మించింది మరొకటి లేదన్నారు. అవునా కాదా అనే భావన రాకూడదు. పూర్వం ఒక ఋషీశ్వరుడు, వేదాలు కనుక ఉన్నట్టయితే నాకేం అవ్వకూడదు అని మేడ మెచ్చి కిందకు దూకేశాట. నాస్తికులతో వాదోపాదాలు దొరుకుతున్నాయి, నాస్తికులు వేదాలు లేవన్నారు, ఈయన ఉన్నాయన్నాడు. ఉన్నాయని ఎలా నిరూపిస్తామన్నారట తక్కినవాడు. వేదాలు ఉన్నట్టయితే నాకు దెబ్బ తగలకూడదని కిందకు దూకాడు. ఏం అవలేదు కాని కాలు మాత్రం పెడికింది. అప్పుడు ఇతనికి బాధ కలిగి ఒక ఋషీశ్వరుడి దగ్గరికి వెళ్ళి, వేదాలు కనుక ఉన్నట్టయితే నాకేం తగలకూడదన్నాను, నిజానికి ఏం అవ్వలేదు కానీ ఎందుకు మరి చీలమండ దగ్గర మాత్రం కాలు బెడికింది ఏమిటి, ఆ చిన్న పెసర ఎందుకు దెబ్బ తగిలింది అన్నట్ట. వేదాల వల్ల నాకేం జరగకూడదనాలి, నువ్వు వేదాలు కనుక ఉన్నట్టయితే అని కొంచెం రవ్వంత సందేహం పలికావు, ఆ సందేహం వల్ల కాలు ఇరిగింది అన్నారట. మామూలు వాడు వేడ అంత పైన నుంచి కిందకు దూకితే చస్తాడు. వీడికి నమ్మకం ఉండి మళ్ళీ కొంచెం ఊగిసిరాడాడు చివరి నిమిషంలో. ఆ చివరి నిమిషంలో ఊగిసిరాడితే కాలు వెణికింది. మనం కూడా అనేక రకాల పురాణాలు పారాయణ చేసినా వింటున్నా ఫలితం పొందలేదు అంటే మనకు విశ్వాసంలో తేడా. అన్ని వినింటికి వెళ్ళాక ఎన్ని చెప్పినా ఒకటి అన్నాం అనుకోండి, ఇంకేం ఉపయోగం? ఆయన ఇంద్రజ్యుమ్నుడు అలా కాకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో, ఈ జ్యోతిస్వరూపుడు మెరుపు తీగి రూపంలో ఉన్న భగవంతుడు నాకు దిక్కు అనగానే, అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ జ్యోతి రూపాన్ని విడిచిపెట్టి ఒక కూర్మ రూపం ధరించి, నాయన నువ్వు ప్రస్తుతం రాజజన్మలో ఉన్నావు, ఈ రాజజన్మలో ఉన్నావు కాబట్టి మళ్ళీ పునర్జన్మెత్తుతావు, ఒక గొప్ప ఋషి అవుతావు, ఆ విప్ర జన్మలో నీకు మోక్షం వస్తుంది. సంభాషితో మయాచాథ విప్రయో నింగమిష్యసి, నేను నీకు వరం ఇస్తున్నాను, నా అనుగ్రహం వల్ల భవిష్యత్తులో గొప్ప తపస్శాలి అవుతావు, ఆ జన్మలో నీకు ఇహపరాలు తప్ప తక్కినవి ఏమీ పట్టవు. ఈ ఇహలోకంలో ఏం చెయ్యాలి, మరణానంతరం ఏ గతి పొందాలి అనే ఆశ తప్ప భౌతికమైన వాంఛలు నిన్నంటవు, సంసార బంధం నిన్నంటదు. ఇతరులకు బోధ చెయ్యడానికి, ధ్యానం చేయడానికి నీ జీవితాన్ని గడుపుతావు, తద్వారా మోక్షం పొందుతావు అని శ్రీ మహావిష్ణువు ప్రళయకాలంలో దిక్కుతోచకుండా ఉన్న ఇంద్రజ్యుమ్న మహారాజు గారికి వరమిచ్చాడు. ఇంద్రజ్యుమ్న ఇది ఖ్యాతో జాతిం స్మరసి పౌర్వకీం సర్వేషామేవ భూతానాం దేవానామభ్యగోచరం. అయితే పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుంది. నువ్వు ఒక మంచి ఋషీశ్వరుడు అవుతావు, అందులో సందేహంలా. ఆ ఋషి అయినప్పుడు నేను పూర్వజన్మలో మహారాజుని, ఈ కాలాల్లో ఈ తపస్సులు చేశాను, ఈ కాలాల్లో ఈ దోషాలు చేశాను, ఈ దోషాల వల్ల నాకు ఈ ఇబ్బందులు వచ్చాయి అనే విషయం నీకు గుర్తుంటుంది. ఎప్పుడైతే పూర్వజన్మ జ్ఞానం ఉంటుందో అప్పుడు మనిషి ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటాడు. మనం ఏ పాపం చేయడం వల్ల ఇవాళ ఈ బాధపడుతున్నామో తెలిసిందనుకోండి, అది మళ్ళీ చేయలేంగా చూస్తూ అదనమాట. అయినా చేసేటట్టు ఇవాడు ఎవడో బాగు చేయలేడు. చుట్ట కాలిస్తే ఆస్మా వస్తుంది అన్నారు, అది తెలుసు. అయినా దానికి అలవాటు పడిపోయి మానట్లేదు అనుకోండి, వాడెవడేం బాగు చేస్తాడు ఇక. ఇదిగో ఇది కూడా అటువంటిది. కాబట్టి నీకు మాత్రం పూర్వజన్మ జ్ఞానం ఇస్తాను. అదొకటే కాదట, సర్వేషామేవ భూతానాం దేవానామప్యగోచరం. దేవతలకి, గొప్ప గొప్ప ఋషీశ్వరులకి తెలియనటువంటి మహిమలు నీకు ఉంటాయి. అగమ్య గోచర విషయాలు కూడా గోచరిస్తాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఇంత పూర్వం ఏం జరిగిందో, ఇవాళ పరిస్థితి ఏమిటో అనేది దేవతలకు కూడా పూర్తిగా తెలియదు, కానీ నీకు తెలుస్తుంది. కాసేపట్లో బయటికి వెడితే ఏం జరుగుతుంది ఆ విషయం నీకు తెలుస్తుంది. అటువంటి అద్భుతమైన శక్తులు నీకు ఇస్తున్నానన్నాడు విష్ణువు. అంతేకాదు, ఆ రాబోయే జన్మలో నీకు నా అత్యద్భుతమైన గుహ్యతమతమైన జ్ఞానం ఇస్తాను. సాధారణమైన పురుషులు కేవలం విష్ణువు యొక్క కథలు, లీలలు మాత్రమే వింటారు. లీలలతో పాటు జ్ఞానం కూడా కావాలి. మనిషి ఏది ధర్మం, ఏది అధర్మం, ఎలా ప్రవర్తించాలి అనే విశేషాలు తెలుసుకోవాలి. దానిని రహస్య జ్ఞానము అంటారు. రహస్యం అంటే మామూలు రహస్యం కాదు, రహస్యం కంటే రహస్యం అట. అటువంటి గుహ్య జ్ఞానాన్ని నీకు ఇస్తాను. ఆ జ్ఞానం ఎటువంటిది? లబ్ధ్వా తన్మామకం జ్ఞానం మామే వాంతే ప్రవేక్ష్యసి. నాకు సంబంధించిన రహస్య జ్ఞానం పొందిన ఎవడైనా అంత్యకాలంలో నా దగ్గరకు వచ్చి తీరతాడు, నాలో ప్రవేశిస్తాడు. నాలో ప్రవేశించిన తర్వాత ఇక వాడికి భౌతికమైన జన్మలు కష్టాలు ఉండవు. జీవిజీయులు వంటి జన్మ ఎత్తిన వాడు కూడా మళ్ళీ ఎప్పుడైనా తేడా వస్తే భూలోకంలో పడతాడు. జీవిజీయులు అచ్చం విష్ణువులాగే ఉంటారు, విష్ణు స్వరూపుల్లాగే ఆ గుమ్మం దగ్గర ఉంటారు, వైకుంఠంలో కాపలా కాస్తారు. వాడు కూడా చిన్న తేడా వస్తే ఏమైంది, శాపం పొంది భూలోకంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రావణ కుంభకర్ణులు శిశుపాల దంతభక్తులే మూడు జన్మలు ఎత్తారు. అలా కాకుండా ఏకాంత భక్తులైతే ఇంక ఎప్పుడు స్వామివారి సన్నిధానంలో ఎదురుగుండా కూర్చుంటారు, వారికి శాపాలు తాపాలు పాపాలు అంటవు. అటువంటి అద్భుతమైనటువంటి సామీప్యం అనేటటువంటి మోక్షం నీకు ఇస్తాను. భవిష్యత్తులో నీవు భూమి మీద నీ దివ్యాంశతో జన్మించినప్పుడు వైవస్వత మనువు కాలంలో నువ్వు ఋషివై భూమండలంలో పదరీ క్షేత్రంలో తపస్సు చేస్తావు, సరస్వతీ నది జన్మస్థానం దగ్గర. ఆ వైవస్వత మన్వంతరం వరకు, అంటే కలియుగాంతం వరకు, ఇది వైవస్వత మన్వంతరమే చెప్పాం, ఈ కలియుగాంతం వరకు ఆయన అక్కడే ఉన్నట్ట. ఆయన చూద్దామని మనం పెడితే మనకు కనిపించడు, ఎంతో భక్తి ఉంటేదన్న. అలా మనందరికీ కనపడితే ప్రతివాడు ఆయన దండ పెట్టిన కోటి రూపాయలు ఇవ్వండి అని అడుగుతారు, నేను పనుకోవడం. జ్ఞానం ఇమ్మని అడిగేవాడు ఎవడో ఉండడు. అంచేతను ఆయన ఈ కలియుగాంతం వరకు మహాభక్తులకి, ఏకాంత జ్ఞానం కలిగిన వారికి తప్ప తక్కిన వారికి ఎవరికి కనపడకుండా రహస్యంగా ఉంటాడని విష్ణు వరం ఇచ్చాట. కలియుగాంతంలో నువ్వు నా దగ్గరకు వస్తావు. మాం ప్రణమ్య పురీం గత్వా పాలయా మా సమేధిని కాలధర్మం గతః కాలాత్ శ్వేతద్వీపే మయా సహ. వెంటనే ఆ ఇంద్రజుమరుడు ఈ కూర్మస్వరూపుడైన విష్ణువుకి దండం పెట్టాడు. వచ్చే జన్మ ఎంత తొందరగా వస్తుందా, ఎప్పుడు వైవస్వత మరుగుకాలంలో పుడతానా అని ఎదురు చూస్తూ తన రాజధాని కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. క్రమేపీ ప్రళయం వెళ్ళిపోయింది, ఆయన రాజ్యం బయటపడింది. మళ్ళీ పునఃసృష్టి ఎప్పుడు మొదలవుతూ ఉంటుందిగా ప్రళయాంతంలో, అక్కడికి వెళ్ళి తన రాజ్యాన్ని పాలించాడు. ఇంత పూర్వం మరుగు కాలంలో ఆయన మహారాజై మన్వంతరం వరకు కూడా భక్తి శ్రద్ధలతో ప్రజల్ని పరిపాలించి విష్ణువుని ధ్యానించాడు. ఆ కాలంలో ఆయనకి ఒకప్పుడు వైరాగ్యం కలిగింది. వైరాగ్యం కలిగి ప్రపంచాన్ని విడిచిపెట్టి ఒక కొండ చివరికెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు చేస్తూ ఉండగా రావంత అహంకారం వచ్చిందిట, వచ్చే జన్మలో నేను ఏకంగా ఋషులు అయిపోతాను, నా అంత గొప్పవాడు ఉండడు, తపస్సు చేస్తూ ఉంటే నాకు రకరకాల మహిమలు వస్తున్నాయి, నేను గొప్ప అని అని వచ్చిన వాళ్ళందరినీ కూడా లెక్క చేయలే. అగస్త్యుని శాపానికి గురయ్యాడు, ఏనుగై పుట్టాడు, ఆ ఏనుగు నుంచి మళ్ళీ విముక్తి పొందాడు. ఆ తదనంతరం మళ్ళీ శ్రీ మహావిష్ణువులో ప్రవేశించి ఇదిగో శ్వేతద్వీపానికి వెళ్ళాడు. మళ్ళీ వైవస్వత మరువు కాలం వచ్చింది. ఆ మరువు కాలంలో భూలోకంలో మహర్షి అయి పుట్టాడు ఆయన. మహర్షిగా చాలా కాలం వైష్ణవోత్తములు ఎటువంటి భోగాలు పొందుతారో వైకుంఠంలో అవన్నీ పొందాడు. యోగిన్ భోగాన్ యోగినామప్యగోచరాన్, యోగీశ్వరులకు కూడా దుర్లభములైన భోగాలు పొందాడు. ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో విప్రుడై పుట్టాడు. పుట్టి చాలా కాలం వాసుదేవుడి గురించి తపస్సు చేశాడు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం సరస్వతీ నదీ తీరంలో బదరీ క్షేత్రంలో ఉన్నాడు. అక్కడ తపస్సు చేస్తూ జ్ఞాత్వా మాం వాసుదేవాఖ్యం యత్రత్వే నిహితే అక్షరే విద్యా విద్యే గోఢరూపం యత్ బ్రహ్మ పరమం విదుగు. వాసుదేవుడు రెండు రకాలుగా ఉన్నాడట, ఒకటి అవిద్య ఒకటి అవిద్య. ఈ రెండు రూపాలు వాసుదేవ రూపాలు. ఏది విద్యారూపం ఏది అవిద్యారూపం? సమస్త ప్రాణులలోనూ వాసుదేవుడు ఉన్నాడు. వాసుదేవుడిలో సమస్త ప్రాణులు ఉన్నారు అనే జ్ఞానం పొందితే వాడు విద్యాస్వరూపుడు అన్నారు. అప్పుడు ఆయనలో ఈయనలో ఈయనలో అందరిలో వాసుదేవుడు కనపడగానే ఎవడిని చూసినా దండం పెట్టబుద్ధి వస్తుంది, ఇంకా ఎవడిలో లోపం కనపడదు. వాడు ఏం చేసినా వీడికి ఆనందంగానే ఉంటుంది. ఆ స్థాయి సుఖయోగీంద్రుడు పొందాడు. సుఖయోగీంద్రుడి మీద మలమూత్ర విసర్జన చేశారట కొంతమంది. ఆయన అన్నం తింటూ ఉంటే అన్నంలో కూడా మలమూత్రాదులు విడిచిపెట్టారట. వాసుదేవుడి స్వరూపం అని వాసుదేవ అనుకున్నాడు. ఆయన విద్యాస్వరూపుడు అన్నారు ఆయన్ని. ఇక రెండవ రకం కేటగిరీ అవిద్యామాయా స్వరూపం శ్రీ మహావిష్ణువుది. ఇదేమిటి, ఎల్లప్పుడూ వాసుదేవ అంటూనే ఉంటాం, అందరినీ భేద బుద్ధితో ఉంటాం. భేద బుద్ధి అంటే ప్రతివాడిలో తప్పే కనపడుతుంది మనకి. ఈవిడిని చూస్తే ఒక తప్పు కనపడుతుంది, ఆ అమ్మాయిని చూస్తే చెయ్యిలా పెట్టుకుని చిచ్చి అని తిట్టబుద్ధి వస్తుంది, ఆ అమ్మాయిని చూస్తే నవ్వితే తిట్టబుద్ధి వస్తుంది, ఆ అమ్మాయిని చూస్తే ఏడిస్తే తిట్టబుద్ధి వస్తుంది. ఇది అవిద్యామాయా స్వరూపం. విద్యా విద్యే గూఢ రూపం, ఈ రెండు గూఢముగా ఉంటాయి. ఎక్కువ మంది మానవులు అవిద్యాస్వరూపంతో వాసుదేవుణ్ణి ధ్యానిస్తారు. అంటే భగవంతుడి మీద భక్తి ఉంటుంది, నామస్మరణము చేస్తాం, కానీ ప్రతి వాడిలో లోపం కనబడేసరికి చిర్రు వెదురుబుర్రు ఆడిపోతాం, ఆగ్రహం పెరిగిపోతూ ఉంటుంది. అందరినీ తనతో సమానంగా చూసుకునే స్థాయికి వెళ్ళగలం. ఈ రెండు పరబ్రహ్మ స్వరూపాన్ని చేరడానికి మార్గమే, కానీ అవిద్యాస్వరూపాన్ని ఉపాసించిన వాడికి కొన్ని యుగాలు పడుతుంది, విద్యాస్వరూపం అవలంబించిన వాడికి ఆ జన్మతోటి అంతమైపోతుంది. అయితే మరి ఒకేసారి విద్యాస్వరూపంలోకి ఎక్కడెడతాం? ఈ భౌతిక శరీరం ఉన్నంత వరకు, ఈ దేహం ఉన్నంత వరకు. అందులో ముఖ్యంగా ఈ కలియుగ వాసులకి ప్రతి వాడిని వాడి శత్రువు, వీడు మిత్రువు, వాడు ఇలాంటి పని చేశాడు, వీడు ఇలాంటి పని చేశాడు అనకుండా ఉండలేడు. అందువల్ల ఈ కలియుగ ప్రాణులకు మోక్షం సుదూరంగా ఉంటుంది. ఈ జన్మలో చేసిన ఈ వాసుదేవ స్మరణ ఈ వాసుదేవ భక్తి ఇంకొంచెం మంచి జన్మిస్తుంది. ఆ జన్మలో కూడా మళ్ళీ ఆ వాసుదేవుణ్ణి నమ్ముతారు, మళ్ళీ ఇంకొంచెం ఉత్తమ జన్మ పొందుతారు. ఇలా నానాటికి ఉత్తమమైన జన్మలు పొంది 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 గొప్పవాళ్ళు అవుతారు. ఈ అవిద్యలో మరొకటి ఉన్నది, అదేమిటి, శోచయామాస భూతానాం. కొంతమంది ఏం చేస్తారు, ప్రతి ప్రాణిలో భూతానం అంటే ప్రాణులు అన్నమాట, ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు అని కనిపించిన వాడికి వినయంగా నమస్కరిస్తారు. వాడు ఎవడైనా అక్కర్లేదట, వాడిలో తప్పు వీడు కనపడదట, భగవంతుడే కనపడతాడు. వీళ్ళకి ఒకే ఒక్క జన్మ మాత్రం వస్తుంది. తర్వాత కనిపించిన ప్రతి వాడి మీద అసహ్యం పుట్టడమో వాడిలో లోపమో కనపడిందంటే అటువంటి వారికి అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే ఉత్తమ జన్మ బదులుగా అధో జన్మల పాలు కూడా అవుతారు. అందువల్ల ఏమని చెప్పాడు, సోర్చయామాసపోతానామాశ్రయం పరమేశ్వరం వ్రతోపవాస నియమైహి హోమైహి బ్రాహ్మణ తర్పణైహి. ఇంద్రజ్యుమ్న మహారాజు గారు ఏ మార్గం అవలంబించాడో ఆ మార్గాన్ని మీరు అవలంబించండి. ఆయన ఏమేం చేశాడు, ఏ ప్రాణినైనా చూస్తే ఆ ప్రాణికి ఏదో ఒక ఉపకారం చెయ్యాలి అనిపించేదట. వ్రతాలు, ఉపవాసాలు, నియమాలు, హోమం, బ్రాహ్మణులకు దానం, ఈ రకంగా పరమేశ్వరార్థన చేశాడు ఆయన చాలా కాలం. ఈ వైవస్వత మనువు కాలంలో ఆయన ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నాడు. అక్కడ రహస్యముగా ఉండి ఎప్పుడు ఏ రూపంలో ఎవరిని ఎలా అర్చిస్తాడో తెలియకుండా అర్చిస్తున్నాడు ఆయన. ఇందులో మనకు చాలా ముఖ్యంగా పనికొచ్చేది ఏమిటి, వ్రతాలు. మొట్టమొదటి చెప్పింది ఏంటి, వ్రతాలు. ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం, పూర్ణిమా వ్రతం, పంచమి వ్రతం, ఇలా మొత్తం వ్రతాలు ఉన్నాయి. ఏదో ఒక వ్రతాన్ని ఒక సంవత్సర కాలం అనుష్ఠానం చెయ్యాలి. ఆ వ్రతంతో పాటుగా అవకాశం ఓపుకున్నవాళ్ళు రెండవది చెప్పాడు, ఉపవాస నియమం. ఉపవాసం చెయ్యాలి, ఆ ఉపవాసం కూడా నియమం ప్రకారం చెయ్యాలి. నియమం అంటే ఏమిటి, ఏకాదశి చేస్తామంటే సంవత్సరంతో ఏకాదశి చేయవలసిందే, ఇవాళ ఏకాదశి చేసి రేపు పొద్దున ఇంకోటి చేస్తానంటే ఏడాది నియమం కాదు, అది నియమం ప్రకారం చెయ్యాలి. తర్వాత హోమం, సాధారణంగా పారాయణులు ఇలాంటివి చేసేటటువంటి వాళ్ళు చిట్ట చివరి హోమం చేస్తూ ఉంటారు, అది హోమం అందరూ చేయలేకపోయినా పర్వాలేదు. తర్వాత బ్రాహ్మణ తర్పణై, బ్రాహ్మణోత్తములకు దానం చేయటం, యథాశక్తిగా ఒక గజమో రెండు గజాలో భూదానం. ఈ విధమైనటువంటి తర్పణాల ద్వారా ప్రపంచానికి మూలాధార స్వరూపుడు అన్నిటా నివసించి ఉన్న వాసుదేవుణ్ణి సంతోషపెట్టాడు ఇంద్రజ్యమునుడు. ఆయన జపం, ఆయన నమస్కారం, ఆయన భగవంతుడైన వాసుదేవుడి మీద పెట్టిన నిష్ట యోగులు కూడా చేయలేకపోయారట. మహాదేవుడు భగవంతుడు ఎక్కడుంటాడు? ఆరాధయన్ మహాదేవం యోగినాం హృది సంస్థితం, యోగుల యొక్క హృదయాలలో భగవంతుడు ఉంటాడు. కొంచెం జాగ్రత్త ఏదనండి, ఇవి సాధనకి సంబంధించినవి. కథ అయితే తటుక్కుని అర్థం అవుతుంది, ఇది అర్థం అవ్వాలంటే బుర్ర తాగా జాగ్రత్తగా పెట్టాలి. భగవంతుడు ఎక్కడున్నాడు? గుళ్ళోనే ఉన్నాడు అనుకున్నవాడు అజ్ఞాని. ఆయన గుడిలోనూ ఉన్నాడు తప్ప కేవలం గుడిలోనే లేడు, సర్వయోగుల యొక్క హృదయాలలో ఉన్నాడు, పండితుల హృదయాలలో ఉన్నాడు, గురువుల హృదయాలలో ఉన్నాడు, పౌరాణికుల హృదయాలలో ఉన్నాడు. హృది సంస్థితం, హృదయములో వ్యవస్థాపకుడై ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు భగవంతుడిని అర్చన చేయాలంటే ఏం చేయాలి? పౌరాణికుల్ని, యోగుల్ని, ఋషుల్ని, గురువుల్ని, పండితోత్తముల్ని పూజించాలి. అలా ప్రపూర్చించినట్టయితే ఆరాధయన్ మహాదేవం, మహాదేవుణ్ణి ఆరాధించడం, ఈ రకమైన ఆరాధన చేసేట. ఆయన మనం కేవలం గుళ్ళో ఉన్నాయని పూజ చేస్తాం, జ్ఞానుల్ని తిడతాం, ఇంకా గుళ్ళో ఆయన ప్రసన్నుడు కాడు. అందువల్ల ఈ టెక్నిక్ తెలుసు గనక ఇంద్రజ్యమునుడు ఏం చేసేట, యోగేశ్వరుల హృదయములో, మహాత్ముల హృదయంలో ఉండే భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చించాడు. ఈ అర్చించడం వల్ల ఇంద్రజ్యుమురుడు నానాటికి శక్తివంతుడవుతూ వస్తున్నాడు సరస్వతీ నదీ తీరంలో. తస్యైవం వర్తమానస్య కదాచిత్ పరమాకలా స్వరూపం దర్శయామాస దివ్యం విష్ణు సముద్భవం. ఇలాగా ఈ శ్వేతవరాహ కల్పంలో ఒక విప్రుడై పుట్టినటువంటి ఇంద్రజ్యుమురుడు సరస్వతీ నదీ తీరంలో పదరికా క్షేత్రంలో శ్రీ మహావిష్ణువుని చాలా కాలం అత్యంత శ్రద్ధాశక్తులతో ఆరాధించాడు. ఎలా ఆరాధించాడన్నో, ప్రతి ప్రాణుల హృదయాలలో ఉండే పరమేశ్వరుని అర్చించాడు, మహాత్ముల్ని పూజించాడు. ఇలా పూజిస్తే ఆ పూజ ఫలితం ఏమిటి? ఏమంటే పద్మాగర్ గారు, మీరు చెప్పినట్టుగా పౌరాణికుల్ని మిమ్మల్ని పూజించాం, ఏమిటి ఫలితం అంటే? ఆ ఫలితం వీరికి ఇలా కనపడిందిట. ఒకనాడు ఆయన ఈ మహానుభావుల్ని సేవించి స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడం కోసం సరస్వతి దగ్గరికి వచ్చాడు. సరస్వతీ నదీ జలాలు ఎలా ఉంటాయి? మంచు ముక్కలో చెయ్యి పెట్టడం ఇంకా సుఖం, అది హిమాలయాలు ఏకంగా షాక్ కొట్టినట్టు ఉంటుంది అందులో స్నానానికి. మేము బదరి వెళ్ళినప్పుడు నేను గబుక్కుని దిగిపోయి స్నానం చేస్తే నా వెనకాతలు ఒక ఆయన దిగి కాళ్ళు గడ్డగట్టి చచ్చినంత పని అయింది ఆయనకి. మీరు ఎలా దిగారన్నారు? నాకు దిగినప్పుడు తెలియదు, గబుక్కుని దిగారు కాబట్టి చేసేసాను నాయన, నా వెనకాతలు నువ్వు దిగావు, నీ పరిస్థితులు అయిందన్నారు. అంత మంచు ముక్క అది, కొన్ని వేల విద్యుత్ కాంతిలో దిగిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఒళ్ళంతా స్తంభిస్తుంది. అయినా కష్టమేం కాదు భక్తులకి. ఆ స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వబోతున్నాడు ఆయన అందులో. అప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి ఒక దివ్య రూపం ప్రత్యక్షమయ్యింది. దాన్ని ఏమన్నారు? పరమా కళ, పరమ అద్భుతమైన కళ, విష్ణువు యొక్క కళ కనపడిందట. దాన్ని పరమాకళ అంటారు. ఆ పరమాకళ ఒక జ్యోతి, ఒక దివ్యమైనటువంటి కాంతి కనపడింది. అది ఎక్కడి నుంచి వచ్చిందిట? శ్రీ మహావిష్ణువు ఈయన కళ్ళ ముందు ఆ హిమాలయ పర్వతం అంతా తెల్లని ఒక ఆకారం కింద కనపడ్డట, అస్పష్టంగా. ఆ విష్ణువు యొక్క అస్పష్ట శరీరం నుంచి ఒక వెలుతురు బయటకు వచ్చింది, ఒక జ్యోతి, దీపారాధన చేస్తే వచ్చే జ్యోతి లాంటి జ్యోతి. సుస్పష్టంగా విష్ణువు నుంచి బయటకు అది రావడం చూశాడు ఈయన. స్వరూపం దర్శయామాస దివ్యం విష్ణు సముద్భవం. ఈయన అర్ఘ్యం ఇవ్వడానికి వెళ్లేసరికి అక్కడ ఆ హిమాలయ పర్వతం అంతా విష్ణు స్వరూపంగా తెల్లగా కనపడింది. శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటాడు దానికి, కానీ ఈయన శ్వేతవరాహమూర్తిగా కనపడ్డాడు అనమాట, తెల్లని విష్ణువు కనపడ్డాడు. ఆ తెల్లని విష్ణువు శరీరం నుంచి ఒక పరమమైన కళ బయటకు వచ్చింది. విష్ణువు నుంచి పుట్టిన ఆ కళని ఈ మహాత్ముడు చూశాడు. ఎలా చూడగలిగాడు? కేవలం పూజలు నామస్మరణం వల్ల చూడలేదు, యోగులను ధ్యానించడం వల్ల చూశాడు ఆయన. మహాత్ముల హృదయంలో భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో మహాత్ముల్ని, యోగుల్ని, పండితుల్ని ఆరాధించాడు, వారిని పూజించాడు, వారికి దాన ధర్మాలు ఇచ్చాడు. ఆ పుణ్యం వల్ల శ్రీ మహావిష్ణువు నుంచి పుట్టిన కళను చూశాడు. ఈ కళ చూడటానికి ఆయనకి ఎంతకాలం పట్టిందో చూడండి. ఇంత పూర్వం ప్రళయంలో విష్ణువును చూచి మళ్ళీ ఈ జన్మలోకి వస్తే కానీ కనపడలేదు ఆయనకి. ఆయనకే లక్షల సంవత్సరాలు పట్టింది. ఇంకా సామాన్యుడు అటువంటి కళ ఎలా చూశాడో మరి. కొంతమంది అంటారు నాకు ఏకంగా విష్ణువే కనపడిపోయాడంటే శంఖచక్ర కదా పద్మాలతోటి, మరి వాడు మహానుభావులు పడుకోదా అన్నాం. నాకు అంతలా కనపట్లేదు, ఎంత వెతుక్కున్నారు పాపాత్ముడేమో మరి తెలియదు. ఆ పుణ్యాత్ములకి ఏకంగా మరి లక్షల సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రజమున మహారాజు పొందిన కళాస్వరూపాలు కూడా కనపడుతూ ఉంటాయి. వారు కనపడితే వారి పాదాలకి దండం పెట్టాలని మహానుభావులు. ఇంతకాలం తర్వాత వైవస్వత మరుగు కాలంలో చాలా కాలానికి సాధన చేసి 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 ప్రతి యోగిలో పరమాత్మను చూసిన ఆయనకి ఆ విష్ణువు నుంచి పుట్టిన పరమ కళ కనపడింది. ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం అన్ని ఒకేసారి ముప్పిరిగి ఉన్నాయి. వెంటనే ఏం చేశాడు ఆయన? అటువంటి కళ కనపడితే ఎవడైనా ఏం చేస్తాడు? దృష్ట్వా ప్రణమ్య శిరస విష్ణోర్ భగవత ప్రియం సంస్తూయ వివిధై స్తోత్రై కృతాంజలిరభాషత. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య కళ, పరమ కళ, ఆయన ప్రియురాలు, ఆ అద్భుతమైన కళాస్వరూపిణిని చూచి ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ ఈ ఇంద్రజమున మహాత్ముడు తల వంచి భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు. అనేక స్తోత్రాలతో ఆ కళని ఆనంద పెట్టడానికి రెండు చేతులు జోడించాడు. ఇలా స్తోత్రం చేశాడు. ఓ జగన్మాత, విశ్వేశ్వరి, పరమ కళాస్వరూపిణి, విష్ణు సముద్భవ, నీకు నమస్కారం. నిన్ను ఎన్నో స్తోత్రాలతో స్తుతించాలనుంది. అసలు నువ్వెవరో తెలిస్తే కదా స్తుతించడానికి. నిన్ను చూస్తే తెలియని ఆనందం కలుగుతోంది, ఏదో తెలియనటువంటి ఒక అనుభూతి కలుగుతోంది, కళ్ళు చెమరుస్తున్నాయి, శరీరం అంతా గగురు పుడుస్తోంది, కంఠం గద్గదమైపోయింది. నీవెవరో ఏమిటో వివరిస్తే భక్తితో నిన్ను స్తోత్రం చేస్తాను. కాత్తుం దేవి విశాలాక్షి విష్ణు చిహ్నాంకితే సుఖే యాథాతథ్యేన వై భావం తవేదానీం ప్రవీహితే. ఆ ఇంద్రజమును అన్నట, ఓ దేవి, విశాల నేత్రాలు కల ఓ తల్లి, ఓ శుభస్వరూపిణి, దివ్యమైన విష్ణువు యొక్క లక్షణాలు నీలో ఉన్నాయి. నీకు నాలుగు చేతులు, శంఖ చక్ర గదా పద్మాలున్నాయి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పురుషుడిగా ఉంటే ఏ లక్షణాలు ఉంటాయో స్త్రీ రూపంలో ఉన్న నీ కళలో కూడా అలాంటి లక్షణాలే కనపడుతున్నాయి. నీవెవరవు, నీ యథార్థ స్వరూపం ఏమిటో నాకు వివరించు, అది విని నిన్ను స్తుతిస్తాను అని భక్తి శ్రద్ధలతో ఆ రూపాన్ని నీవెవరో నాకు చెప్పమని ఆవిడ్ని అడిగాడు. నిజమే, సామాన్యంగా ఈ జీవులకి జీవభ్రాంతి ఉన్నంతకాలం పరమాత్ముడు కనపడినా ఆయన యథారూపం కనపడదు, అర్థం కాదు. నిజంగా భగవంతుడు అందుకే ప్రత్యక్షం కట్ట, తట్టుకోలేడు ఈ శరీరంతో వాడు. ఇది చాలా అల్పమైన శరీరం. చిన్న చిన్న అనుభూతులు వస్తేనే మనం తట్టుకోలేం. భగవంతుని కళలు కనపడితే ఏం తట్టుకోగలుగుతారు? అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపిస్తే వాడి కళ్ళు బయర్లు కామి నేను చూడలేను, ఉపసంహరించు బాబో అన్నాడు. అప్పటికి దివ్య దృష్టి ఇస్తాను కృష్ణుడు. మరి ఇంద్రజమునుడు ఇంత సాధన చేసిన వాడు ఏమన్నాడు? నీవెవరు, ఏమిటి అనుభూతి, ఏమిటి నాకు తెలియాలి, నాకు చెప్పమని బతిమాలాడు. నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నా సాధన చాలలేదు. ఆ వాక్కులు విన్నది అతన్ని అనుగ్రహించాలి కాబట్టి ఆవిడ ప్రత్యక్షమయ్యింది. అనుగ్రహించాలనుకున్న తల్లి తన రూపం అతనికి వివరించడంలో ఆశ్చర్యం లేదు. సుప్రసన్నురాలి, సుమంగళా స్వరూపిణి ఆ దేవి చిరునవ్వు నవ్వుతూ అతనితో ఇలా అన్నదట. ఓం నమో భగవతే వాసుదేవాయ అని విష్ణునామస్మరణం చేసి ఆ తర్వాత అతనితో ఇలా పలికింది. ఆ కళ కూడా వాసుదేవ స్మరణ చేయకుండా చెప్పట్లా, అక్కడ అది రహస్యం. ఆ లక్ష్మీ స్వరూపమైన కళ, శ్రీకళ ఇలా అన్నదట. శ్రీరువాచ నమాం పశ్యంతి మునయో దేవా చక్ర పురోగమాః నారాయణాత్మికా మేఘం మాయాహం తన్మయీ పరా. ఓ ముని, నన్ను దక్కిన మునులు ఇంద్రాది దేవతలు కళ్ళతో చూడలేరు. నారదాది ఏకాంత భక్తులు కొంత చూసి అర్థం చేసుకోగలరు. పరిపూర్ణంగా వాళ్ళకే అర్థం కాను నేను. అటువంటి నారాయణ కళాస్వరూపిణిని, నేను విష్ణుమయ్యిని, ఏకైక మాయాస్వరూపిణిని, పరమా మాయాస్వరూపిణిని, నన్ను కొందరు మహాలక్ష్మి అని, కొందరు మహాకళ అని, పరామాయ అని, వైష్ణవమాయ అని, ఏకాంతమాయ అని పిలుస్తూ ఉంటారు. నాకు విష్ణువుకి భేదం లేదు, నేనే ఆయన, ఆయనే నేను. లోకాన్ని మాయలో పెట్టడానికి, ఐశ్వర్యం ఇవ్వడానికి, జ్ఞానులకు ధ్యానాన్ని ఇవ్వడానికి నేను బయటకు వస్తూ ఉంటాను, మళ్ళీ ఆయనలో కలిసిపోతూ ఉంటాను. కొంతమంది అజ్ఞానులు లక్ష్మి వేరు విష్ణు వేరు అనుకుంటూ ఉంటారు. లేదు, నమే నారాయణ భేద విద్యతేహి విచారత. జ్ఞాన దృష్టితో చూస్తే, విచారత అంటే అదనమాట, బాగా ఆలోచించి జ్ఞాన దృష్టితో పరికిస్తే నాకు విష్ణువుకి భేదం లేదు, మేమిద్దరం ఒకటే. నేను నారాయణమయ్యని, నారాయణిని, పరబ్రహ్మని, విష్ణువు పరమేశ్వరుడు, నేను ప్రకృతిని, ఆయన పురుషుడు. మేమిద్దరం కలిస్తేనే సృష్టి. ఏ ప్రాణులు ఆ పురుషోత్తముణ్ణి అర్చిస్తారో, జ్ఞానయోగం ద్వారా ఆయనను ఆశ్రయిస్తారో, కర్మయోగం ద్వారా అంటే పనులు చేసి తమ పనులు నిష్కామంగా చేయాలి, పని చేసిన తర్వాత ఈ పని చేశానని తాను చెప్పకూడదు, ఆ పనిని తెప్పకూడదు. ఏదో స్వయంపాకం ఇచ్చి అప్పుడు నీకు స్వయంపాకం ఇచ్చాను అని ఏడాతరా తిప్పితే ఏంటది? కర్మయోగం నిష్కామంగా చెయ్యాలి. అలా నిష్కామ కర్మయోగం ఎవరు చేస్తారో అటువంటి వారి మీద నా ప్రభావం ఉండదు. ఈవిడ ఎవరిని మోసపెట్టదు, ఎవరిని మాయలో ముంచదు అంటే చెబుతోంది, గుర్తుపెట్టుకోండి. ఎవడు మోహంలో పడడు, ఎవడు అజ్ఞానంలో పడడు. ఎవరు నన్ను పూజిస్తారో, నా భర్త అయిన పురుషోత్తముణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో, జ్ఞానయోగాన్ని ఆశ్రయిస్తారో, లేక నిష్కామ కర్మయోగం పనిచేసి పని యొక్క ఫలితం ఆశించుకుంటా ఉంటారో, వాళ్ళ మీద నా మాయ ఉండదు. వాళ్ళని ఆనంద పెడతాను, వాళ్ళకి ఏడుపులు శోకన్నాలు ఇవే ఉండవు. చాలా జాగ్రత్తగా ఎదవలసిన ఘట్టం. ఆవిడ చెబుతుంది ఎవరి మీద తన దృష్టి పడదో, ఎవరి మీద దృష్టి పడుతుందో. తస్మాత్ అనాది నిధనం కర్మయోగ పరాయణ జ్ఞానేన ఆరాధయానంతం తతో మోక్షమవాప్స్యసి. ఈ లోకంలో దాని వల్ల వచ్చే మంచి చెడు ఫలితాలు ఆలోచించకుండా నిష్కామంగా పనిచేయాలి. ప్రతి ప్రాణి భగవత్ స్వరూపుడనే జ్ఞానం కలిగి ఉండాలి. అజ్ఞానమనే తెర వల్ల ఇతర ప్రాణులు నేను అనే భావం కలుగుతోంది. జ్ఞానం అంటే ఏమిటి? ఆ ఇతర ప్రాణులు కూడా నా వంటి వారే, శరీరం తేడా తప్ప మాలో ఉండే ఆత్మ భగవంతుడైన వాసుదేవుడే, దానిని అస్త్రశస్త్రాలు నాశనం చెయ్యవు. ఉపాధి భేదం వల్ల వాడిని చూస్తే కోపం, వీడిని చూస్తే ప్రేమ కలుగుతోంది అనే విషయం తెలిస్తే దాన్ని జ్ఞానం అన్నారు. ఇదే జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం ఎవడు పొందుతాడో అటువంటి వాడు మోక్షం పొందుతాడు. ఆది అంతములు లేనివాడు విష్ణు అంటే మనమున్నాం. ఇది కాలు, ఇది నడుము, ఇది తల అని చెప్పగలం. ఆయనకి ఏది కాలో, ఎక్కడి నుంచి మొదలైందో, ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేడు. చరాచర జగత్తంతా ఆయన స్వరూపమే. అటువంటి చరాచరాంతర్యామి అయిన ఆ భగవంతుణ్ణి, విశ్వమంతా వ్యాపించిన మహాపురుషుణ్ణి తెలుసుకుంటే, ఆరాధిస్తే వాడు మోక్షం పొందుతాడు. మునీశ్వర, నువ్వు ఈ క్షణం నుంచి ఎంతో పూర్వం కూడా ఉన్నా కుక్క, కుక్క మాంసం తినేవాడు, అగ్ని, శవం, పంచభూతాలు, ప్రాణులు అందరూ సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులు అనే జ్ఞానం కలిగి ఉండు. అహంకరించకు. నోరు చాలా భయంకరమైనది. ప్రియవాక్య ప్రధానేన సర్వే వశ్యంతి గంతవ. చక్కగా మాట్లాడి దారిలో పెట్టచ్చు తప్ప తిట్టి ఎవ్వని దారిలో పెట్టలేమట. కుక్కని కూడా ప్రేమగా రా అంటే వస్తుంది, కానీ చీ అంటే అది పాలు తాగుతుందా? తాగదు. అందుకని ఏమని చెబుతుంది లక్ష్మీదేవి, ప్రియవాక్యములు పలుకు ఘట ఘటమే ఒక సాయి రమత కటుక వచన మత బోలు రే. ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడట, ఈశ్వరుడు. సాయి అంటే ఈశ్వరుడు అని అర్థం హిందీలో. అందువల్ల కటుక వచన మత బోలు రే, కటువుగా ఎవరిని మాట్లాడకూడదు. ఇది మొట్టమొదటిది. మనుష్యులు మూడు రకాలు, సత్వగుణ ప్రధానులు, రజోగుణ ప్రధానులు, తమోగుణ ప్రధానులు. ఇందులో సత్వగుణ ప్రధానులు ఏం చేస్తారంటే మాట చాలా మెత్తగా మాట్లాడతారు, శాంతంగా ఉంటారు, స్వచ్ఛమైన మనస్సు. తనకు అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు. వ్యసనే నతు మూర్ఖాణ, వ్యసన పరులైన మూర్ఖుల్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. ఎంతటి ప్రాణం పోయే స్థితి వచ్చినా అవతల వాడికి అపకారం చెయ్యరు, అభాండం వేయరు. ఇది శాంత పురుషులు, సత్వగుణ ప్రధానుల లక్షణం. ఇంకా రజోగుణ ప్రధానులు అన్నిటికీ ఒంటికాలు మీద కోపంతో లేచిపోతారు. ఊ అంటే కోపం, ఆ అంటే కోపం వస్తుంది. వీళ్ళకి కారమన్నా, నిద్ర అన్నా, వివాదం అన్నా ఇష్టం. వివాదం అంటే తగాద పడడం అన్నట్టు, వాదోపవాదాలు అంటే ఇష్టంగా ఉంటుంది. ఇటువంటి వారు ప్రతి ప్రాణిలో భేదభావాన్ని చూడగలుగుతారు. దంభం, అహంకారం, దర్పం, ఇవి రజోగుణ ప్రధానుల లక్షణం. అభిమానం, నేను అనే అభిమానం ఉంటుంది. వాడు ఎందుకండి తప్పు చేయాలి అని అవతల వాడిని నిలదీసేటటువంటి లక్షణం ఉంటుంది. ఇంకా మూడవ లక్షణం, తమోగుణ ప్రధానులు ఉన్నారు. వీడు ఎవడు ఏం చెప్పినా తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళంటే మూడు కాళ్ళే, ఇంకేం లేదు. ఇంక ఈ సృష్టిలో ఎవడు మాట చెప్పడగలడు. మూర్ఖత్వం అభిమానంచ, పరమ మూర్ఖత్వం ఉంటుంది వాడికి. అభిమానం ఇంకా దానివల్ల ఎక్కువైపోతుంది. అదిగో ఎదురుగుండ కుందేలు ఉంది, దానికి రెండు కాళ్ళే రెండో అంటాడు. ఇప్పుడు నాకు అనుమానం, కుందేలు నిజంగా నాలుగు కాళ్ళు ఉంటాయండి? ఏమో మర్చిపోయాను ఈ గందరగోళం. నాలుగు కాళ్ళు కుందేలు ఉంటే రెండు కుందేలు రెండు కాళ్ళే అంటాయేవాడు, రెండు కాళ్ళు ఉంటే ఒక్కాలే అంటాడు. బాబు రెండున్నాయంటే లేదండి ఒక్కాలే అంటాడు. ఇది మూర్ఖత్వం. పోనీ అది ఒక రుజువు చేసి చూపించాడు అనుకుంటే ఎవడకన్నా, అభిమానం నాకు రుజువు చేసి చూపించాడని వారి మీద కక్ష కడతాడు. వీడికి పులుపు పదార్థాలు, పాచిన పదార్థాలు, కుళ్ళిపోయినటువంటి పదార్థాలు, ఇటువంటి పదార్థాల మీద వ్యామోహం కలుగుతుంది. రాను. వస్త్రాలు, మాసిపోయిన బట్టలు కూడా పట్టించుకోకుండా కట్టేసుకుంటాడు వాడు. ఇటువంటి వాడికి స్నేహితులు రాను తగ్గిపోతూ ఉంటారు. ఎవడిని చూసినా వాడిలో తప్పే కనపడుతూ ఉంటుంది. కొంతకాలానికి ఈ మూర్ఖత్వం వల్ల ఇహపురాలు రెండు నశించిపోతాయి. ఈ మూడు రకాలైనటువంటి మనుష్యుల లక్షణాలు తెలుసుకుని, నాయనా నువ్వేం చేస్తావు, మహామతివై స మహామతి, నువ్వు మహామతివి, అది శాశ్వతంగా ఉంచుకోవాలంటే సత్వగుణ ప్రశస్తుడు ఒక. సత్వగుణంతో ఏ ప్రాణిని తోలనాడక భక్తితో, ప్రీతితో, మంచి వాక్కులతో అందరినీ దారిలో పెట్టు. ఇలా అనగానే ప్రణమ్య శిరసాదేవి ప్రాంజలి పునరబ్రవీత్, రెండు చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో ఆ మహాలక్ష్మి కళకి నమస్కరించాడు ఇంద్రజ్యుమునుడు. ఆ తర్వాత అన్నట్ట, అమ్మా చాలా అద్భుతమైన, మనిషి ఎలా సాధన ద్వారా తరించాలో చెప్పావు. నా ద్వారా ఇది ప్రజలు ఎవరైనా విని తమ తమ లోపాలు సరిదిద్దుకునే విధానాన్ని నువ్వు చెప్పావు. సంతోషం తల్లి. నువ్వు ఎవడిని మాయలో పెడతావో, ఎవడిని అనుగ్రహిస్తావో ఆ విషయం చెప్పావు బానే ఉంది. అసలు ఆ భగవంతుడు వాసుదేవుడు ఆయన ఎవడికి చెక్కడో పట్టా, ఆయన్ని ఎలా తెలుసుకోవాలి, ఆయన్ని ఎలా పొందాలి, నాకు చాలా కాలం నుంచి కోరిక. ఎప్పుడు అస్పష్టంగానే తప్ప సుస్పష్టంగా కనపడ్డాడు ఆయన. ఆయనతో పెద్ద గొడవ ఏంటంటే చిక్కినట్టు ఉంటాడు, చెక్కడం చెక్కడం దొరకడం. కథం స భగవాన్ ఈశక శాశ్వతో నిష్కలో అచ్యుత జ్ఞాతుం హి శక్యతే దేవి బ్రూహి మే పరమేశ్వరి. ఓ పరమేశ్వరి జగన్మాత, నిత్యం ఉంటాడు ఆయన, ఇదివరకు ఉన్నాడు, ఇప్పుడు ఉంటాడు, భవిష్యత్తులోను ఉంటాడు. అందువల్ల నిత్య స్వరూపుడు అన్నారు ఆయన, నిష్కళ స్వరూపుడు ఆయన, అచ్యుతుడు అంటే భ్రష్టత్వం లేదు. మనకి భ్రష్టత్వం ఉంది, దిక్మాలు ఉద్యోగం నుంచి భ్రష్టత్వాలు ఉంటూ ఉంటే 50 ఏళ్ళు 50 ఏళ్ళు చేశాక ఇంకా ఎన్ని భ్రష్టత్వాలు ఉన్నాయి? ఎప్పుడు ఒక రకంగా ఉంటాము మనం, పైకి పెడతాం కిందకి పెడుతూ ఉంటాం, ఉత్థానం పతనం రెండు ఉంటాయట. ఇలాంటి భ్రష్టత్వాలు, చ్యుతి అంటే భ్రష్టత్వం, అది లేదు కనుక అచ్యుతుడు అన్నారు ఆయన. అటువంటి భగవంతుడైన విష్ణువుని ఏ ప్రకారం తెలుసుకోగలుగుతాం? శంఖం చక్రం వేసుకుని పెద్ద పంగనామం పెడితేనే దొరుకుతాడని కొంతమంది అంటున్నారు, అక్కర్లా మానసిక ధ్యానం చాలని కొందరు అంటున్నారు, కొందరు ఈ దీక్షలు చేస్తేనే దొరుకుతాడని కొందరు అంటున్నారు. ఇందులో ఏది నిజం అనగా అతని యొక్క మాటలు విని బ్రహ్మానందపడి కమలవాసిని అయిన సాక్షాత్ నారాయణి అయిన జగన్మాత శ్రీకళ లక్ష్మీదేవి అతనికి జ్ఞానం ఇవ్వడం కోసం ఇలా అన్నదట, నాయన నువ్వు అద్భుతమైన ప్రశ్నలు అడిగావు, శ్రీ మహావిష్ణువుని ఎలా పొందొచ్చు, ఆయన సస్వరూపం ఏమిటి, శ్రీ మహావిష్ణువు సస్వరూపం గురించి నన్ను అడిగితే ఉపయోగం ఏమున్నది, ఆయన దగ్గరికే వెళ్ళు. జ్ఞానం దాస్యతి ఇత్యాగతం ముని, ఆ మునితో ఏమన్నది సుస్పష్టంగా, ఆయన దగ్గరికే వెళ్ళి ఆయన్నే సరాసరి అడుగు. భావంతల్లో నువ్వు కనబడేసరికి ఇన్నాళ్ళు సాధన చేసి వచ్చే ప్రాణం తక్కువచ్చింది నాకు, కిందటి యుగంలో సాధన చేశాడు, ఈ యుగంలో వైవస్వతమన్వంతరంలో కొన్ని లక్షలు 16 లక్షల పై సంవత్సరాలు ఆయన సాధన చేస్తే ఆయనకి ఆ విష్ణువులో ఉండే కళ బయటకు వచ్చి దర్శనమిచ్చింది. ఇప్పుడు నువ్వేమంటావు, వాసుదేవుణ్ణి అడగమంటావు, వాసుదేవుణ్ణి పొందే శక్తి నా దగ్గర ఉంటే నిన్నెందుకు అడుగుతాను అంట. లేదు నాయన, ఎన్ని చేసినా పర్వాలేదు, ఎప్పుడో ఒకప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో వాసుదేవా ఇక నువ్వు తప్ప నాకు దిక్కు లేదని అప్పుడు కూడా మూర్ఖత్వంతో మొండితో వాదిస్తే వాడికి ప్రత్యక్షం అవుతాడే, మొండి పొట్టుదల కావాలి, మొండాడు రాజు కంటే బలవంతుడు. ఒకప్పుడు పాండవులు 5 కృష్ణుడిని పిలవాలి అని ఎంతో సార్లు తలుచుకున్నారు, కృష్ణ కృష్ణ అని అరిచారు, ఆ కృష్ణుడు రాడు. అర్జునుడు అన్నట్టు, నా అంత గొప్పవాడు లేడు, మా ఇద్దరికి స్నేహం, నరనారాయణులు మేము, నేను పిలిస్తే వస్తాడు. అర్జునుడు పిలిచినారా లేదు? ధర్మరాజు నా అంత భక్తుడు లేడని ధర్మరాజు తెగ పిలిచాడు, రాలా. నకుల సహదేవులు పిలిచారు, రాలా. కుంతీదేవి నా మేనల్లుడు, నేను పిలిస్తే వచ్చేస్తాడు, నేనంటే లోకువా అనుకుని పాపం పిలిచింది, రాలా. ఎవరు పిలిచినా రావడంలా, భీముడు ఒక్కడు మాట్లాడు కూరుకున్నట్ట, ఏం మేము ఊరుకున్నాం నువ్వేంటి మాట్లాడమేమంటే ఆయన రావాలి అంతేనా, ఆ రప్పించమన్నారట, కప్పీశాడు ఆయన, రివ్వున పైకి విసిరాడు, కింద తలకాయ పెట్టి క్షణంలో వచ్చి కృష్ణ కాపాడకపోతే తలకాయ పగిలిపోయిన తర్వాత నీ ఇష్టం అని తలకాయ పెట్టాడు. టపేలు వచ్చి కృష్ణుడు పట్టుకుని ఆ గదని చస్తాడు అతను, అది మొండితనం అంటే. అవసరం అయితే అలాంటి మూర్ఖత్వంతో పిలవాలి భగవంతుడిని. భీముడి సామాన్ వాడు పొరపాటు యుద్ధం అయ్యేదాకా కృష్ణుడు, ఆయన తెలుసు ఆ విషయం. కృష్ణుడు రాకపోతే గద నెత్తి మీద పడి భీముడు తెచ్చిపోతే ఇక భారతమే ఉంటుంది, నా కృష్ణుడు ఈ గద నుంచి నన్ను రక్షిస్తాడని నమ్మకం కొద్దీ గదకం తలకాయ పెట్టాడు. మనమా రైలుకి తలకాయ పెట్టి ఆయన పిలుస్తాం అనుకోండి, కాసేపు నాకు రైలు పచ్చడి చేసేస్తుందేమో అని భయం పుట్టి వెనక్కి లాక్కోవాలనుకునే టైంకి రైలు వెళ్ళిపోతుంది, వీడికి కృష్ణుడు ప్రత్యక్షం కాదు తలకాయ పోయి కాదు. అంటే అది ఎలాంటి పెచ్చపోలు మనం చేయకూడదు. భీముడికి అంత మొండితనం ఉంది, అలాంటి మొండితనంతో అత్యంత భక్తితో విశ్వాసంతో పిలిస్తే ఆయన వస్తాడు. ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం నీ మీద పడే అవకాశం వచ్చింది కాబట్టి ముందు నేను కనపడ్డానయ్యా, మీకు రహస్యం చెప్పనా, ఇందులో ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్లు ఉన్నాయి నా దగ్గర నుంచి మీ అందరికీ ఎక్కడో ఒక చోట అన్ని మనకు తెలుస్తూనే ఉంటుంది, ఇది తెలియడమే మీ అదృష్టం, అది గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఈ జ్ఞానోపదేశం వాసుదేవుని యొక్క అనుగ్రహం కలిగే ముందు మాత్రమే చెబుతాడు, లేకపోతే కోర్మ పురాణం ఉందని ఎంతమందికి తెలుసు, ఉంటే మాత్రం ఎంతమంది రాగలరు, వస్తే మాత్రం ఈ సూక్ష్మ విషయాలు గుండెల్లోకి ఎడతాయా, 2 4 లాంటి కథలంటే వింటారు గాని ఈ జ్ఞానమునకు యోగమునకు సంబంధించిన విశేషాలను మాత్రం గబుక్కుని వినలేము. ఇవి వింటున్నారు అంటే ఎక్కడో వాసుదేవ అనుగ్రహం మీకు ఉంది, ఎప్పుడో మీరు ఆ వాసుదేవుణ్ణి స్మరించారు గట్టిగా, 10 చేత ఆ నామస్మరణ చేయించారు, లేకపోతే మీకు అవకాశం రమ్మంటే రాదు. అందువల్ల అమ్మవారు ఏమన్నది, నీకు అసలు ఈ విషయం తెలిసిందంటే నీకు ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఇలా అన్నీ ఆవిడేం చేసిందిట, ఇంకెక్కువసేపు ఉండకూడదు అక్కడ. ఉభాభ్యాం అత హస్తాభ్యాం సంస్పృశ్య ప్రణతం మునిం స్మృత్వా పరాత్పరం విష్ణుం తత్రైవాంతరధీయత. వాసుదేవా అని వాసుదేవుడికి దండం పెట్టేసింది అమ్మ. మునీశ్వరుడు యొక్క రెండు చేతులను జోడించున్నాడుగా, ఆ రెండు చేతుల మీద చెయ్యిలా పెట్టి పట్టుకుని ఆశీర్వదించింది. జోడించిన రెండు చేతుల మీద చెయ్యి పెట్టిలా పట్టుకుంది, ముట్టుకుని ఆవిడ, ఆవిడ ముట్టుకుంది మహాలక్ష్మి. పరాత్పరుడైన విష్ణువుని వాసుదేవ భగవంతుడా నారాయణ అచ్యుత యజ్ఞేశ అంటూ అంతర్ధానం అయిపోయింది. ఇంకా అంతకంటే ఎక్కువసేపు అంటే ఇంకేం ప్రశ్నలు వేస్తాడు అని. ఈ అమ్మవారు అదృశ్యం అయిపోయాక విష్ణువు తత్వం ఏమిటి, ఎలా అర్చించాలి, ఎలా పొందాలని నేను అడిగితే ఆయన్నే అడగమని, అవసరం అయితే ఆయనే వస్తాడని చెయ్యొచ్చుకుని భయం అయిపోయింది. అమ్మవారు హ్యాండ్ ఇచ్చేసిందా అని భయం వేసింది. ఇప్పుడు ఆ స్వామిని పొందాలి. మరి ఏం చేశాడు ఆయన? సోపి నారాయణం ద్రష్టుం పరమేణ సమాధినా ఆరాధయతు హృషీకేశం ప్రణతార్తి ప్రభల్జను. ఆ ఇంద్రజమ్రుడు ఈ జన్మలో చెప్పాక ఈ జన్మ అయింది విప్ర జన్మ. ఆ విప్రుడు నారాయణ దర్శనం చెయ్యాలి. దీనికి ఒక్కటే, పరమ సమాధిలోకి వెళ్ళిపోదాం. ఇంక ఈ సమాధిలోకి వెళ్ళిపోతే బాహ్య ప్రపంచం మనకి తెలియకూడదు అనుకుని కళ్ళు మూసుకున్నాడు, పద్మాసనం వేసుకున్నాడు, ప్రాణాయామం చేశాడు, ఇంద్రియాలు అదుపులో పెట్టేశాడు. ఋషికేశుడైన భగవంతుడి హృదయంలో దర్శించాడు. ఈ హృదయంలోనే పొందాలి. వాసుదేవ నా హృదయంలో ప్రత్యక్షం కావాలి. ఈ ప్రత్యక్షం అయ్యేదాకా నేను ఇక్కడి నుంచి కదలను ప్రాణం పోయినా పర్వాలేదు. ఇంద్రియాలు స్తంభించాడు, అలా వండిపోయాడు. ఎంతకాలం గడిచిందో తెలియదు. ఇక్కడ మాత్రం ఒక ముక్క చెప్పాడు. ఆ సమాధి స్థితిలో ప్రపంచం మరిచిపోయి ఆయన ఎంతకాలం ఉన్నాడు అంటే, తతో బహుతిథే కాలే, ఎన్ని తిథులు వెళ్ళిపోయాయో తెలియదుట. పాఠ్యం విధి తది అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి, లెక్క జమాలేదు. అంతకాలం ఆయన సమాధిలో ఉండిపోయాడు. అంతకాలం సమాధిలో ఉంటే కాళ్ళు గీళ్ళు అన్ని పోతాయి మరి ఆయనకి పాల. అలా చాలా కాలం గడిచిన తర్వాత మహాయోగేశ్వరేశ్వరుడు పీతవాస జగన్మయ పట్టు వస్త్రాలు పసుపు పచ్చని బట్టలు కట్టుకున్నాడు ఆయన. జగన్మయ ఈ జగత్తంతా ఆయనలోనే ఉన్నది, జగత్తంతా నిండి ఉన్నాడు. అటువంటి స్వయం నారాయణుడు ఒక రూపంతో ప్రత్యక్షమయ్యాడు. రూపం లేని నారాయణుడు నేను చూడగలం? అందుకని మళ్ళీ ఇక్కడ రూపమే ఇచ్చాడు ఆయన. నిర్గుణ స్వరూపాన్ని ఈయన ఆరాధిస్తే ఆయన సగుణ స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. శంఖ చక్ర గద పద్మ వేత్రహస్తుడై అనేక యోగ శక్తులు తనను సేవిస్తూ ఉండగా పసుపు పచ్చని వస్త్రం ధరించి అనేక నేత్రాలతో అనేక పాదాలతో అనేకమైనటువంటి దివ్య మంగళ కాంతి స్వరూపాలతో ప్రత్యక్షమయ్యాడు. అటువంటి నారాయణుణ్ణి చూచి ఈయనకి ఎలా తెలిసింది, ఆయన వచ్చినట్టు కళ్ళు మూసుకుని అంతఃస్థానంలో ఉన్నాడుగా, లోపల సమాధిలో ఉన్నాడు. ఎదురుగుండా ఉన్నటువంటి రూపం హృదయంలో కనపడుతుట ధ్యానం చేసేవాడి. కళ్ళు మూసుకుని జపం చేసుకుంటూ ఉంటే ఎదురుగుండా ఎవడన్నా నిలబడితే వాడు లోపల కనపడతాడు. అలా కనపడితేనే కళ్ళు ఇప్పేవారు పూర్వం. ఆ లేకపోతే ఇంకెవడొచ్చినా కళ్ళు ఇప్పేవారు కదట. ఇప్పుడు మీరు చూడండి, 1000 ఏళ్ళు 100 ఏళ్ళు విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు తపస్సు చేశారు, ఎదురుగుండా అప్సరసలు వచ్చి నాట్యం చేస్తే ఎందుకు కళ్ళు ఇప్పలేదు వాళ్ళు? భగవంతుడు వస్తేనే ఎందుకు కళ్ళు ఇప్పారు? అంటే ఆ ఎదురుగుండా వచ్చేవాడు ఇక్కడ కనపడతాడు. ఆ వచ్చింది రంభే కదా, అందుకని ఈయన కళ్ళు ఇప్పలా, కనపడింది కాబట్టి. ఆ వచ్చింది భగవంతుడు అయితే ఇక్కడ కనపడ్డాడు కాబట్టి కళ్ళు ఇప్పాడు. ఒక్కొక్కప్పుడు ఏం జరుగుతుందంటే సాధన లోపం వల్ల ఆ రంభ ఇక్కడ కనపడుతుంది, దీని దుంపదగ్గ ఇక్కడ ఆడుతూ ఉంటుంది అది. దాంతో వాడు మళ్ళీ మర్చిపోయి తపస్సు వదిలేసి టింకని వెనకాతల పడిపోతాడు. విశ్వామిత్రుడు అలాగే మేనక వెంటబడి మొత్తం 100,000 సంవత్సరాల తపస్సు వాడు చేస్తున్నాడు. ధ్యానం చేసేవాడికి, సమాధి స్థితిలో ఉన్నవాడికి హృదయంలో ఎదురుగుండా ఉన్న వాళ్ళ యొక్క రూపం కనపడుతుంది. ఈ హృదయంలో ఆ ఎదురుగుండా ప్రత్యక్షమైన విష్ణువు కనపడ్డట. ఎవరికి? ఈ ఇంద్రజ్యుమరుడికి. దృష్ట్వా దేవం సమాయాంతం విష్ణుం ఆత్మానమవ్యయం జానుభ్యామవనింగత్వాతుష్టావగరుడధ్వజం. ఆత్మస్వరూపుడు, తన ఆత్మ ఆయనే, అయినా విడిగా పరమాత్ముడు, నాశనం లేనివాడు అంటే అవినాశుడు. అటువంటి విష్ణువు రావడం చూచి ఆయన రూపం తన హృదయంలో గోచరించగా హృదయస్థుడైన జనార్దనుణ్ణి పదే పదే దర్శించి కళ్ళు విప్పాడు. సమాధిలో నుంచి బయటకొచ్చాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఉరస అంటే వక్షస్థలం అన్నారు. ఈ గుండికాయ నేల మీద పెట్టాలి, శిరస తలకాయ కూడా నేల కాంచాలి, దృష్ట్యా కళ్ళు రెండు చూపు, ఈ చూపు కూడా నేల మీద పెట్టాలి. అలాగని కళ్ళు ఇలా ఇప్పేసి ఆ ఇసుకలో కళ్ళు పెట్టమని కాదు, కళ్ళు మూసుకుని నేత్రాలు తగిలిస్తే సార్. మనస మనస్సుతోటి, వచస వాక్కు, పద్భ్యాం అంటే కాళ్లతోటి, కరాభ్యాం చేతులతోటి, వీటితో చేసే నమస్కారానికి అష్టాంగ నమస్కారం. స అష్టాంగం, సాష్టాంగం, ఈ ఎనిమిది అవయవములతో కూడినది అని అర్థం సాష్టాంగం అంటే. అటువంటి నమస్కారం చేశాడు. ఒక కర్ర నేల మీద ఎలా పడుతుందో అలా ప్రణామం చేయడాన్ని దండవత్ ప్రణామము అంటారు. దండం అంటే అదనమాట, కర్ర పడినట్టు పడ్డాను నేల మీద. అలా పడి నమస్కరించి ఇంద్రజుమురుడు బ్రహ్మానంద భరితుడైపోయాడు. ఆ సమయంలో ఆయనకు వచ్చిన ఆనందం ఈ సృష్టిలో మరొకరికి రాదు. ఈ దిక్కు వల్ల చక్కెర పొంగల వల్లను పులిహార తింటే వచ్చే ఆనందం కాదు అది. అది అలౌకికమైన అత్యాశ్చర్యకరమైన బ్రహ్మానందం అది, అవ్యయానందం అది. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ తుభ్యం విశ్వాత్మనే నమః. ఓ యజ్ఞేశ్వర అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ శ్రీకృష్ణ శ్రీమన్నారాయణ ఇంద్రియాధిపతివైన హృషీకేశ విశ్వాత్మ నీకు నమస్కారం. నువ్వు పురాణ పురుషుడివి, హరివి, విశ్వమూర్తివి, సృష్టి స్థితి లయాలు మూడు చేసేటటువంటి శక్తి సమన్వితుడివి, అటువంటి నీకు నమస్కారం. ఏ గుణాలు లేవు, నిర్గుణ స్వరూపుడివి నీవు, నీకు రూపం గుణం కర్మ లేవు. అయినా ప్రజలను అనుగ్రహించడానికి గుణరూప కర్మలు ధరించి మాకు దర్శనమిస్తావు. అటువంటి నిష్కళ స్వరూపుడివైన నీకు నమస్కారం. అసలు పురుషుడు అంటే నువ్వే, మిగతా వాళ్ళంతా ఆడవాళ్ళు. ఎవరికే మేసం ఉందనుకుంటారు వీడు పెచ్చాడు. ఈ ప్రతి ప్రాణి స్త్రీ స్వరూపమే, ఆయన ఒక్కడే పురుషుడు పురుషోత్తముడు. అటువంటి నీకు నమస్కారం. నమస్తే వాసుదేవాయ విష్ణవే విశ్వయోనయే. ఈ మధ్యలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఏమంటే నమస్తే అనకూడదండి, ఎవరో చెప్పారండి అని. ఎవడో చెప్పినవాడు మరి, ఎక్కడ చదువుకున్నాడో? ఈ పెద్ద చదువులు వచ్చే మధ్య చంపుతున్నారు ప్రాణానికి. ప్రతివాడు వచ్చేదో చెప్పాడు ఆయన. నమస్తే అంటే నమః, తే తే అంటే నీ కొరకు నమస్కారం బాబు, నీకు నమస్కారం, నీకు దండం అని అర్థం. అందులో తప్పేమిటో? భాషాజ్ఞానం లేని ప్రతివాడు ఈ వచ్చిన పురాణాలు చెప్పడం మొదలెట్టాక అన్ని తప్పులే. నమస్తే వాసుదేవాయ నిత్యం పురాణాలు చెబుతున్నాయి, ఎక్కడ బోర్డు సార్లు వస్తూ ఉంటుంది. దండకాల్లో అయితే నమస్తే 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 నమః అని ఎండ చేస్తాం. దాని అర్థం ఏమిటి? ఆ చివరి ఉండే తే అంటే నీ కొరకు నమః నమస్కారం, నీ కోసం దండం పెడుతున్నాను అని అర్థం. మనుషులు కనపడితే నమస్తే అనకూడదు అన్ని ఎవరో ఒక ఆయన చెప్పాట. మరి ఎవడో చెప్పాడు, నా దగ్గర వచ్చి అనకూడదంటే ఏంటండి అన్నాడు ఆయన. ఆ అన్నవాడు ఎవడో బాబు, ఆయన పిచ్చుకురా తస్తున్నాను, ఇవన్నీ ఎక్కడ తీర్చను? శాస్త్రాలు ఇవన్నీ పురాణాలు చెబుతున్నాయి. అంచేత ఎవడో ఏదో చెప్పాడని మానవలసిన అవసరం ఏం లేదు. మొహమాటం లేకుండా పురాణాలు సుస్పష్టంగా చెప్పి, వాసుదేవాయ వాసుదేవ స్వరూపుడమైన నీ కొరకు నమః నమస్కారం. నమస్తే వాసుదేవాయ విష్ణవే విశ్వయోనయే. విష్ణు అంటే విశ్వమంతా వ్యాపకం చెందినవాడు, ప్రపంచమంతా నిండి ఉంటే వాడిని విష్ణు అన్నారు. అటువంటిది నమస్కారం. ఈ విశ్వయోనయే విశ్వం పుట్టడానికి మూలకారకుడు వినువు, అటువంటి నీకు నమస్కారం. ఆది మధ్యాంతహీనాయ, ఇప్పుడు చెప్పాం ఆయన ఎప్పుడు వచ్చాడో, ఎంతకాలం ఉంటాడో అది ఎవడు చెప్పగలడు? ఈ సృష్టి ఎక్కడ ప్రారంభమో, ఏది మధ్యో, ఏది అంతమో ఏం చెప్పగలం? అటువంటి ఆది మధ్యాంతహీనుడవైన నీకు నమస్కారం. జ్ఞానగమ్యాయతే నమః. జ్ఞానం వల్ల మాత్రం నిన్ను పొందవచ్చు, అలా జ్ఞానంతో పొందదగిన నీకోసం నమస్కారం. అంటే ఆ భగవంతుణ్ణి జ్ఞాన మార్గంతో కూడా ఆరాధించి పొందవచ్చు. భక్తి, జ్ఞాన, వైరాగ్య, కర్మయోగాలని నాలుగు ఉన్నాయి. భక్తితో పొందొచ్చాయని, ఇంకా దేవుడే అన్ని దిక్కనుకుని దండం పెట్టడమే భక్తి. జ్ఞాన దృష్టితో ఈ పరమాత్ముడు రూపం ఏమిటో ఆలోచించాలి. తన పని తాను సక్రమంగా చేయడం కర్మయోగం. ఇంకా వైరాగ్యం, ఈ ప్రపంచంలో ఏ వస్తువు మీద ప్రేమ ద్వేషం లేకుండా ఉండడమే. రాగము అంటే ప్రేమ, రాగద్వేషాలకు అతీతమే వైరాగ్యం. ఇప్పుడు ఆయన చూస్తే కోపం వచ్చి, ఈయన చూస్తే ప్రేమ వచ్చి, ఈయనకి పెట్ట బుద్ధి వేసి ఆయన మొత్త బుద్ధి వేస్తే వాడికి వైరాగ్యం జన్మకి రాదు. ఈ రెంటికి అతీతం అయితే వైరాగ్యం. అటువంటి వైరాగ్యం ప్రతి జీవికి అవసరం. వీటి ద్వారా భగవంతుడిని పొందొచ్చు. ఇవన్నీ వస్తే యోగం దానంతా అదే వస్తుంది. యోగం అంటే ఇవి కేవలం ప్రాణాయామం చేసేసి అది యోగం అనుకుంటే అది అజ్ఞానం. యోగం రావాలంటే పరమాత్మ అనుగ్రహం కావాలి. ఈ యుగంలో ప్రతి వాడు గురూజీ అని చివరిని పెట్టేసుకోవడం, వాడికి వాడే నేను యోగం, నేను సిద్ధి, నేను అది ఇది అంటాం. అసలు యోగం అంటే ఏమిటో లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన మహాపండితులకు ఇప్పటికి పూర్తి తెలియదు. నేను యోగమును గురించి నీకు చెబుతాను, ఆ మధ్యలో ఒక ఆయన మోక్షం ఇస్తానన్నట్ట. మోక్షం అంటే ఏమిటో అని జనం వెళ్ళారు. కనిపించిన వాడు బుర్ర మీద కర్ర పెట్టి కొట్టడం మొదలెట్టాడు. ఇదే కపాల మోక్షం, నీకు మోక్షం ఇచ్చారు అన్నాడు. ఇదే మోక్షం అంటే? ఆ మోక్షం ఇవ్వడానికి ఆయన దగ్గర దాకా 1000 రూపాయలు తగలేసుకోవడం ఎందుకు? అంచేత అజ్ఞానంతో కూడినటువంటిది మానవుల యొక్క సాధన. అందులో నుంచి జ్ఞానం కోసం ప్రయత్నించే వాడికి నువ్వు దొరుకుతావు. అటువంటి జ్ఞానగమ్యుడమైన నీకు నమస్కారం. ఓ వాసుదేవా, నిర్వికారుడివి, వికారం. ఒక వస్తువుని చూడగానే ఈ తువ్వాలు చూశారు ఒకడికి, బాగుంటే పట్టుకుపోదాం లెదచి అనిపిస్తుంది, అదో వికారం. పండు కనపడింది, అందరూ గురువు గారికి ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదని ఏది కుమారుడని అనుకో, చెప్పలేము ఎలా గొడవ. ఆయనకి కొంతమంది ఇందులో వచ్చేవాళ్ళు ఎన్ని రకాలకు వస్తారు, ఆయనకి ఏమి ఇస్తున్నారో చూడడానికి, లిస్టులు రాసుకోవడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ మధ్యన ఒకడు వచ్చాట, ఒక ఆయన మంచి హరికథలు చెబుతున్నాడు. హరికథలకు వచ్చి, గురువు గారు నాకు హరికథ చెప్పండి అన్నట్ట. ఈ పాపం కొంచెం డప్పాలు గట్టిగా కొట్టాడు ఈ హరికథ. ఆయన నేను హరికథ చెప్పండి ఎలా అనుకుంటానంటే 6 నెలల ముందు బుక్ చేసుకోవాలని అన్నట్ట. అంటే అంత డిమాండే అన్నట్టు. అవునండి డిమాండ్ అని. 6 నెలల తర్వాత పోయిన హరికథకి ఎంత ఉంచుకుంటారంటే ఈయన రెచ్చిపోయి 10,000 ఉంచుకుంటాను అన్నట్టు. అయితే ఏమంటే 6 నెలల దాకా ఈ లోపు కుదరదా అన్నట్టు. కుదరదు, డైరీ చూసుకో, రోజు ప్రోగ్రామ్, రోజుకు 10,000 అన్నట్టు. అంత అయిపోయి కానీ లెక్కెట్టి 25 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టనట్టు. వాడు ఇన్కమ్ ట్యాక్స్ గాడు, దిక్కుమాలాడు. వీడు బొట్లో వేసి కొంప ఉంచేశాడు. దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పురాణం ఉన్నాక నా దగ్గరికి మాత్రం రాకండి. నా దగ్గర అంత డిమాండ్ ఏం లేదు. దిక్కుమాలని ఇస్తా ఉన్న వాళ్ళు ఇచ్చి చూడడం లేదు నాకు వాసుదేవ. కాబట్టి నిర్వికారము అని ఎందుకు చెప్తారంటే, వచ్చే వాళ్ళలో రకరకాల వికారాలు. వస్తువుల మీద వ్యామోహంతో కొంతమంది వస్తారు, భక్తితో వినాలని కొంతమంది వస్తారు, రూపం చూడటానికి కొంతమంది వస్తారు, గొంతు వినడానికి కొంతమంది వస్తారు. ఇందులో వచ్చే జ్ఞాన విషయాలు కాకుండా కేవలం హాస్య విషయాలు వినడానికి కొందరు వస్తారు. అన్నీ కావాలి. ఇవన్నీ వికారాలు. ఒక వ్యక్తిని చూస్తే ప్రేమో ద్వేషమో ఏదో ఒకటి కలుగుతుంది, దీన్ని కూడా వికారమే అంటారు. వస్తువును చూస్తే తిరబుద్దేయడమో అసహ్యం కలగడమో జరుగుతుంది, అది వికారమే. వికారం అంటే కడుపులో వచ్చే వాంతి మాత్రమే వికారం కాదు. ఆ మనిషిని చూచినప్పుడు మనకి ప్రేమో కోపమో అసహ్యమో లేక పురస్కారమో ఏది కలిగినా వికారమే. ఈ వికారములు ఏమీ లేనివాడు పరమాత్ముడట, ఆయనకి దండం. అది నిర్వికారుడంటే. నిష్ప్రపంచాయ, నిష్ప్రపంచం అంటే ఏమిటి? విభజించేస్తున్నాం మనం ప్రతిదాన్ని. నా ఇల్లు వేరు, నా కుటుంబం సెక్షన్ వేరు, మిత్రుల సెక్షన్ వేరు, గుడి యొక్క విధానం వేరు, బయట మిగతా వాళ్ళు వేరు. ఎక్కడికక్కడ భేదభావం ఉన్నది మనకి. పరమాత్ముడికి భేదభావం లేదు. హిరణ్యకశిపుడు తిట్టినా వాడు భక్తుడే, ప్రహ్లాదుడు ప్రార్థించినా భక్తుడే, అందరినీ తనలోనే కలుపుకుంటాడు. లేకపోతే చక్రంతో శిశుపాలుని చంపాడు, శిశుపాలుడు ఎప్పుడో ఆయన తిట్టాడు, ఆ శిశుపాలుడు చీరలో కలిసిపోయాడు. నిరంతరం వాసుదేవాన్ని స్మరించిన నారదాదులు ఆయన దగ్గరికి వెడుతున్నారుగా. కాబట్టి ఆయనకి ఎవరి మీద భేద దృష్టి లేదు. తిట్టినవాడు పొగిడినవాడు సమానమే. అలా మనం ఉండగలమా? రవ్వంత తిట్టి చూడండి అవతలవాడిని, వాడు రెచ్చిపోయి మర్నాటి నుంచి వీడు కొంప ముంచేస్తాడనమాట. ఒక ఆవిడ ఓ స్వామివారి ఇంటికి వచ్చారు సన్యాసి గారు. ఆయన కాస్త భిక్షం వెయ్యాలి, భిక్షం వేసేము స్వామి ఈ మధ్య నా గొడవ అండి, ఇంటి పక్క వాడితో గొడవ, ఇంటి వాడితో అందరితో గొడవేనండి, అసలు ఎందుకు తగాదాలు వస్తున్నాయి అందిట ఆవిడ. పాప వాడికి భర్త లేడు, ఈ తిన్నగా ఉండదు కదా స్వామివారు, ఈయన ప్రత్యక్షంగా బిచ్చం పెట్టవే బొచ్చుముండా అన్నట్ట. ఆ పడంగా ఆవిడ చెప్పు తీసుకుని చిన్నగవారేసి తిక్కుమాలాడా నీ అమ్మగడుపాడా అని తిట్టేసి ఇష్టం వచ్చినట్టుగా బండబూతులు తిట్టేసి ఏదోరా మంచి మాటలు చెప్పరా అంటే తిడతావా అనిట. ఆగుదల్లో కొట్టకో, ఇదే తగాదా కారణం అన్నట్ట. నేనేదో అన్నా, నువ్వు రెచ్చిపోయినారు చిన్నగవారేసావు, నేనన్నానని నువ్వు ఊరుకుంటే నువ్వు జ్ఞానస్వరూపిడివి, రెండు చేతులు ఇలా అంటే చప్పట్లు అవుతాయి, వీడు ఒకటి అంటాడు వాడు ఒకటి అంటాడు, ఇంకా అక్కడి నుంచి అలా పెరిగిపోతుంది. ఒక్క క్షణం అవతల వాడు ఏదన్నా అంటే ఈ అందం కూడా నా మంచికే అనే భావం నీకు వస్తే ఇంకా నీకు జ్ఞానం వచ్చేసినట్టు, ఇంకా తగాదాలు రావాలంట. చెల్లేదో అంటుంది అక్కగారు రెచ్చిపోయి, ఆవిడేదో అంటుంది ఇంకా అక్కడి నుంచి ఈవిడ ఆవిడ ఆవిడ ఈవిడ కొడుకు రెచ్చిపోతా అనుకోని కదా ఏంటి గందరగోళం. కాబట్టి ఏం చెయ్యాలన్నమాట, అవతల వాడు ఏదన్నా అంటే యువతల వాడు తగ్గాలి, యువతల వాడు అంటే అవతల వాడు తగ్గాలి, యుద్ధం రాదు. అదిగో అలాంటి భావం అవతల వాడు ఏమన్నా పట్టించుకోకుండా అది కూడా జ్ఞానంతో స్తోత్రంగా భావిస్తే వాడిని నిష్ప్రపంచుడు అంటారు. వాడికి దండం, ఒక్క ముక్క నిష్ప్రపంచ శబ్దానికి ఇంత అర్థం ఉంది, ఇంకా ఏడా చెప్పచ్చు దీని గురించి, అప్పుడు కూర్మ పురాణం అవదు. అందుకని ఇంకా ఈ జ్ఞాన విశేషాలు కట్ చేసి చెప్పవలసి వస్తుంది మీకోసం. భేద భేద విహీనాయ, జీవాత్మకి పరమాత్మకి భేదం లేదు. ఆ ఎదురుగుండా ఉన్నవాడు భగవంతుడే అనుకుంటాడు భగవంతుడు, మనమేమనుకుంటున్నాం ఆయన దేవుడు నేను జీవుణ్ణి వేరు అనుకుంటాం. ఆయన పద్మాకరు, ఈయన ఇంకొక ఆయన, ఈయన ఇంకొక ఆయన, ఆయన ఇస్తాడు ఈయన పుచ్చుకుంటాడు, ఈయన కొడతాడు ఆయన తిడతాడు, ఈయన చెబుతాడు ఆయన వింటాడు. నిజానికి సూక్ష్మ జ్ఞానంతో చూస్తే ఆత్మ ఒకటే గనక, అందరిలో ఉండేటటువంటి ఆ పరమాత్మ ఈ జీవాత్మలుగా విభజింపబడ్డాడు గనక ఎవడికి భేదం లేదు. ఆయన మనం ఒకటే, ఆ పరమాత్ముడు మనం ఒకటే. అందుకే అర్చన చేసేటప్పుడు మహన్యాసంలో నారుద్రో రుద్రమర్చయేత్తు అరుద్ర నా రుద్రమర్చయేత్తు అని, శివుడు కానివాడు శివుణ్ణి అర్చించకూడదు. అందుకే శివుణ్ణి మన శరీరములో ఆవాహన చేశాం. న్యాసము అంటే ఉంచుట, గొప్ప పరమాత్మని మనలో ఉంచుకుంటున్నాం కాబట్టి దానికి మహన్యాసం అన్నారు. అంతకంటే ఏం లేదు మహన్యాసం అంటే, పరమాత్మని మనలో ఉంచుకుని పరమాత్మ స్వరూపులమై ఆ పరమాత్మని ధ్యానం చేస్తున్నాం. మనం ఆయనైతేనే ఆయన పూజించాలి, మనం వేరు ఆయన వేరు అనుకుంటే ఆయన పూజించలేము అదనమాట. ఆ స్థాయికి పెడితే వాడికి ఇంకా భేదం ఉండదు, అభేదం ఉండదు, అంతా ఒకటే, సృష్టి అంతా ఒకటే. అటువంటి భేదాభేద విహీనుడవైన నీకు నమస్కారం. నమోస్త్వానంద రూపిణే, ఓ పరమానంద స్వరూపుడా నీకు నమస్కారం. నీవు ఆనందాన్ని ఇస్తావు, రసము అంటే ఆనందం, రసో వై సహ అంటోంది ఉపనిషత్తు. అంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఏ ఆనందం అది? ఏదో చక్కెర పొంగలి తింటేనో, చుట్ట కాలిస్తేనో, సిగరెట్ కాలిస్తేనో, సిగరెట్ లేకపోతే టీ తాగితేనో వచ్చే ఆనందాలు పనికి మారిన నీచమైన ఆనందాలు అంటారు వీటిని గుర్తుపెట్టుకోండి. వీటిని ఏమన్నారు? నీచ ఆనందాలు, కోరికలు తీరితే వచ్చే ఆనందం. నిత్యము తరగనటువంటి పరమాత్మ దర్శనం వల్ల, పరమాత్మ కథల వల్ల వచ్చే ఆనందం బ్రహ్మానందం. అది ఎప్పటికీ నాశనం కాదు, అది అత్యద్భుతమైనటువంటి ఆరోగ్యప్రదం. అది అందుకే ప్రార్థన చేస్తూ ఆనందంతో కన్నీళ్లు కలుస్తారు నారదాదులు, ఆయన కథలు వింటూ తమను తాము మరిచిపోతారు ఋషులు. అది ఆనందం. ఆ ఆనందం ఆత్మతో అనుభవించవలసిందే గాని పైకి చెప్పలేరు. జో గొంగాగుడు కాయికై కహై కౌనుముఖ స్వాత్, మూగవాడికి బెల్లం పెట్టాం ఎలా ఉంది అని అడిగితే వాడు ఏం చెబుతాడు? బెబ్బెబ్బె అంటాడు, వేళ్ళు చూపిస్తాడు, మధ్యాహ్నం పూట వార్తలు చూసినట్టుగా. మూగవాడే కాదు, మాట వచ్చిన వాడు కూడా బెల్లం తీయగా ఉందని చెప్పగలడే కానీ ఏమిటో చెప్పలేడు. అది ఆ తీపి, ఎవడికి వాడే బెల్లం తీపి అంటే ఆ తీపి అనుభవించాల్సిందే తప్ప వాడి తీపి నీకేం తెలుస్తుంది. అలాగే పరమాత్మ వల్ల పొందే ఆనందం ఎవడికి వాడు తాను హృదయంలో పొందాలి, ఆనందం అనుభవించాలి. ఈ కథ వింటున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది, ఎవడి అనుభూతి వాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.